ప్రేమ స్వరూపులారా.
మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా అందించిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి.
సాయీశం దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం
త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాదపద్మములకు శతకోటి ప్రణామాలు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడియాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. ఈనాటి మన కార్యక్రమంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు 11 సంవత్సరాల క్రితం ఇదే రోజున అంటే 2007 జూన్ 7వ తేదీన శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం ప్రశాంతి నిలయం క్యాంపస్ ఆడిటోరియంలో అందించిన దివ్య ప్రసంగం ఆధారంగా కూర్చిన కదంబ కార్యక్రమాన్ని ఇప్పుడు మనం విననున్నాం. ఈ కార్యక్రమాన్ని మనకు అందించటానికి స్వామి చిరకాల భక్తులు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్ గారు మనతో ఉన్నారు. ఇక ఆలస్యం చేయకుండా స్వామి సందేశాన్ని వీణుల విందుగా విందాం.
నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దాకా పొట్టకై అద్దును పద్దులే ప్రేమందగా చేయుచు జీవితం మీరిద్దర ధరవోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖం పొందితురో ప్రీతిగా యోచన చేయు మానవ. ఇది భౌతికమైన జీవితమునకు ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు ప్రజలు. కానీ ఆధ్యాత్మిక రంగం నందు ప్రవేశించిన ఇది పరమ విరుద్ధంగా కూడా కనిపిస్తుంది. కృష్ణుడు ప్రతి మానవుని మానవుడిగా భావించలేదు. మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన. మీరు సనాతనుడైనటువంటి యొక్క జీవుడు నా అంశము, మీరు ప్రత్యేకం కాదు, నా అంశమే మీరు. కనుక మీరు మానవుడిగా బ్రతకవలసినటువంటి యొక్క ప్రవర్తన మీలో లేదు, లేక పశువులుగా ప్రవర్తించవలసినటువంటి అవసరము మీది కాదు. మీరు మమైవాంశం, నా అంశం నందు పుట్టినటువంటి మీరు, మీరు అనుభవించవలసింది, కోరవలసినది వేరు. నా అంశములు సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింసలు. ఈ గుణములతో ప్రవర్తించవలసినటువంటి మానవుడు ఈనాడు కామక్రోధ లోభమాత్సల్యములతో మీరు మెరుగుతున్నారు. ఇది మానవత్వానికి అగౌరవం. ఈ ఆహార విహారముల చేతనే మానవుని యొక్క గుణములు మార్పు చెందుతున్నవి. కనుక మనం ఈ ఫుడ్ను తినేటువంటి తిండిని టైం ప్రకారము వేళ వేళకు సక్రమమైనటువంటి భోజనం చేసి సక్రమమైన పానీయం తీసుకుని సరి అయినటువంటి మార్గంలో జీవించటం మానవుని వనే బ్రతకాలి. కానీ ఈనాటి మానవుడు విద్యను కూడా అభ్యసించటం అది అవసరమే. చదివినంత మాత్రమే నా అది ఒక చదువు కాదు. ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలము బాహ్యమైన లౌకికమైన ప్రకృతికి సంబంధించినటువంటివి, కానీ ఇది ఎడ్యుకేషన్ అని అనిపించకూడదు. ఇది బాహ్యమైన లౌకికమైన పాఠాల చేత, అర్థముల చేత ఇది ప్రవర్తిస్తూ వస్తున్నది. చదివించినట్టు గర్వం మీద మీ చదువులలో ఉన్నటువంటి మనోభావమేమి అని ప్రశ్నించింది. కనుక ప్రతి మానవుడు కూడాను బాహ్యమైన లౌకికమైన ఎడ్యుకేషన్ తెలుసుకోవాల్సింది. మీరు భౌతికంగా ఆధ్యాత్మికంగా రెండింటి యందు మీరు చేరినటువంటి వారే. ఈ లౌకికమైన విద్యలు కూడాను కొంతవరకు జీవితానికి ఆదర్శంగా ఉంటాయి, కానీ స్పిరిచువల్ నాలెడ్జ్ చాలా అవసరము. అవి ఏ అంతర్భావములు, అవి ఏ సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింసలు. కనుక ఈ ప్రేమ అనేటువంటి దాన్ని మనం పొందాలనుకుంటే ప్రేమిస్తున్నారు అందరూ కూడాను, కానీ అది నిజమైన ప్రేమ కాదు. కేవలము దేహ సంబంధమైన ప్రాకృతమైన మెప్పుల నిమిత్తమై ప్రేమించుతున్నట్టుగా మనం నటిస్తున్నాం. దీని అన్నింటికీ సత్యము ప్రధానము. ఈ సత్యం నుంచి ధర్మం ఆవిర్భవించింది. సత్యం నాస్తి పరో ధర్మ. ఈ సత్య ధర్మం రెండును చేరినప్పుడు శాంతి సహజంగా మనకు ప్రాప్తిస్తుంది. ఎప్పుడు పీస్ లభించను అప్పుడు మనలో ప్రేమ ఉట్టి పడుతుంది. ప్రేమం వచ్చినప్పుడు ద్వేషం అనేది సమీపం నందే ఉండదు. కనుక ప్రేమించినటువంటి వాడికి అది అహింస, ఎవరిని హింసించేటువంటిది కాదు. కనుక ఈ అంతర్భావములైనటువంటి అంతర్ప్రవాహములైనటువంటి ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలో ఒక తత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి ప్రయత్నించాలి.
ఓం శ్రీ సాయిరాం. నిద్దుర నుండి లేచి మరి నిద్దుర పోయెడుదాక పొట్టకై హద్దును పద్దులేక వ్యయమందగజేయుచు జీవితంబు నీ విద్యల ధారపోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు పొందితివో ప్రీతిగా యోచన చేయు మానవా అని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తమ అత్యద్భుతమైన ఒక పద్యరాజంతో ఈ ప్రసంగాన్ని ప్రారంభించి, ప్రసంగంలో ఉన్న ఒక ప్రముఖమైన అంశాన్ని చెప్పకనే చెప్పారు అంతర్వాహినిలా. ఈ పద్యంలో అరవింద దళాక్షుని అనే ఒక చక్కటి పదాన్ని వాడారు. అరవింద దళాక్షుడు అంటే ఎవరు అనేది కాసేపు పక్కన పెడితే, నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయేడుదాకా అన్నారు. అంటే కేవలం ఏదో ఒక రోజు మొత్తంలో ఉదయాన్నే ప్రాతకాలంలో నిద్ర లేవడం, ఆ దినచర్యంతా పూర్తి చేసుకుని రాత్రి మళ్లీ నిద్రకు ఉపక్రమించడం అనే బాహ్యార్థాన్ని పక్కన పెడితే, ఈ నిద్ర నుండి లేవడం అంటే ఎప్పుడు లేవడం? తల్లి గర్భం నుండి ఆ ఒక చేతనాచేతన వ్యవస్థ నుండి మేల్కొని మన జీవితాన్నంతా గడిపి నిద్రపోయేడుదాకా ఏం నిద్ర, పెద్ద నిద్ర, చిట్ట చివరి నిద్ర పోయేదాకా కూడా ఈ మనిషి అనేవాడు మనుజుడు అనేకమైన కష్ట నష్టాలకు ఓర్చి తన జీవితాంతం కూడా ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఏదో సాధించాలి అనే ఒక యాతనలో ఉన్న సుఖం కాకుండా దీనికన్నా పెద్ద సుఖం ఒక కారుంటే రెండు కార్లు, టిగారుంటే బెంజుకారు, లేకపోతే ఒక గదికి ఏసీ ఉంటే సెంట్రల్ ఏసీ చేయించుకోవాలి. ఈ రకంగా తన కోరికలను ఏమాత్రం హద్దు పద్దు పెట్టుకోకుండా ఏ పెద్ద సుఖాన్ని ఆలోచిస్తూ ఈ జీవితాన్నంతా గడుపుతున్నావు. ఇలాగే పుడుతూ ఉంటాం, ఇలాగే గిడుతూ ఉంటాం. ఈ జనన మరణ చక్ర భ్రమణంలో అలా తిరుగుతూనే ఉంటాం. ఇలా తిరుగుతూ తిరుగుతూ ఉండి ఆ అరవింద దళాక్షుని విస్మరించి, అరవిందాలంటే తామర పువ్వులు, అరవింద దళాలు అంటే తామరాకులు, తామర పువ్వు యొక్క ఆకులు తామరాకులు. మన పెద్దవాళ్లు కూడా చెప్తూ ఉంటారు కదా, తామరాకు మీద నీటి బొట్టులా మన జీవితాన్ని గడపాలి, జీవనయానం సాగించాలి అని. మనం పుడుతూ ఉంటాం, గిడుతూ ఉంటాం, అనేకమైన కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉంటాం. పిల్లలు, బాధ్యతలు, వారి చదువులు, ఆలన పాలన, పెద్దలు, వాళ్ల సంరక్షణ, ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా మానవుడు ఏ విధంగానైతే సూర్యభగవానుడు సాక్షిభూతంగా అన్నిటి మీద తన కాంతిని ప్రసరిస్తూ తాను మాత్రం దేన్ని అంటించుకోకుండా ఉన్నాడో అదేవిధంగా లౌకికంలో ఉంటూనే ప్రాపంచిక సంబంధాలు ఇరుక్కున్నారేమో అన్నట్టుగానే ఉంటూనే ఎలాంటి భ్రమలకి లోను కాకుండా ఒక తామరాకు మీద నీటిబొట్టు చందంగా తన జీవితాన్ని గడపాలి అని స్వామి ఈ ఒక్క పద్యంలో మొత్తం తన ఉపదేశ సారాన్నంతా కూడా, తన ఉపన్యాస సారాన్నంతా కూడా ఇమిట్ చేశారు. అయితే ఈ తత్వం ఎలా అలవడుతుంది అంటే ఇది ఒక హఠాత్ పరిణామం కాదు, ఒక సాధనా క్రమంలో మానవుడు తాను ఎందుకు పుట్టేను అన్న విషయాన్ని గ్రహించినప్పుడు, అంటే అన్నమాచార్యుల వారు అంటారు కదా, మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖమందనేలా, జుట్టెడు కడుపుకై చొరని చోట్లు జొచ్చి పట్టెడు కూటికై బతిమాలి, పుట్టిన చోటుకే పొరలి మనసు వెట్టి వట్టి లంపటము వదలనేరడుగాని, ఈ లంపటానంతా వదలబెట్టకుండా ఒక పట్టెడు అన్నం కోసం, ఒక చిట్టి పొట్ట కోసం తన యాతనంతా పడుతూ ఆ అరవింద దళాక్షుణ్ణి విస్మరించి ఈ జీవితాన్ని గడపడం ఎందుకు అంటూ, దీని నుండి ఎలా బయటపడాలి అంటే ఇది చిన్ననాటి నుండే స్వామి చెప్తూ ఉంటారు. బాల్ వికాస్ పిల్లల విషయంలో చెప్పినప్పుడు ముఖ్యంగా బాల్ వికాస్ గురువుల సమావేశంలో స్వామి ఎక్కువగా ఈ విషయాన్ని ఉటంకించారు. ఒక పొట్లకాయ తిన్నగా పెరగడం కోసం అది చాలా పసిదానిగా ఉన్నప్పుడు ఏ విధంగానైతే ఒక బరువును కట్టి దాని చివరిలో రాయి కట్టి అది నిటారుగా పెరిగే ఏర్పాటు మనం ఎలాంటి వ్యవస్థని నిర్మాణం చేస్తున్నాము, అదేవిధంగా పిల్లల్లో కూడా చిన్నతనం నుండే, చిన్ననాటి నుండే వారు ఒక యుక్త వయసుకొచ్చేటప్పటికీ ఈ విషయం పూర్తిగా వాళ్ళకి అవగతమయ్యే స్థాయిలో మన విద్యా వ్యవస్థలోనే దీన్ని గనక అంతర్లీనంగా ఉండే ఏర్పాటు చేసినట్టయితే అప్పుడు వాళ్లు తాము ఎందుకు జన్మించాం, తమ జీవిత పరమావధి ఏమిటి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అనే ఒక అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు. ప్రాపంచికంగానే ఉంటారు, చూడ్డానికి వీళ్లు మామూలు మనలాంటి వాళ్లే అనిపించచ్చు, స్వామి ఎలా అయితే మనకు అప్పుడప్పుడు అలాంటి భ్రమలు కలిగిస్తూ ఉంటారే, కానీ వాళ్ల లక్ష్యం పట్ల ఏనాడు కూడా గురి తప్పకుండా అదే మార్గంలో వెళ్లడానికి ఉపకరించే వ్యవస్థ ఏదైతే ఉందో అది భారతీయ విద్యా విధానం. అందుకే దాన్ని కేవలం ఎడ్యుకేషన్ సిస్టమ్ అనడం లేదు స్వామి, ఎడ్యుకేర్ అంటున్నారు. ఎడ్యుకేషన్ అంటే లౌకికమైన భౌతికమైన విద్యల యొక్క సారాన్ని ఇమిడ్చి భౌతిక జీవనం గడపడానికి ఉపకరించే సాధనం ఏదైతే ఉందో అది ఎడ్యుకేషన్. కానీ అంతర్లీనంగా మనలోనే జన్మతహా వచ్చిన మానవతా విలువల్ని పెంపొందింపజేసేది ఎడ్యుకేర్, దానే అంతర్భావముల ఆచరణ అన్నారు. అంతర్భావములు అందరికీ కూడా సమాన స్థాయిలో పూర్తి ఇంటెన్సిటీతో అదే సాంద్రతతో అదే విలువలతో అదే విధంగా పొందుపరిచినప్పటికీ ఎవరైతే దాన్ని గుర్తించి లేటెంట్ గా ఉన్న వాటిని ఎవరైతే గుర్తించి వాటిని ఆచరణ యోగ్యంగా జీవితంలో ఒక ఆచరణ యోగ్యంగా మలుచుకుంటారో వాళ్లు ఎడ్యుకేర్ విధానంలో ఉన్నట్లుగా స్వామి మనకి ఉపన్యాసంలో చెప్తున్నారు. ఇంకా చెప్తూ ఎందుకు మీకు ఈ వ్యవస్థ గురించి చెప్తున్నాను అంటే మీరెవరో వేరుగా ఎక్కడి నుంచో వచ్చాను అనుకోకండి, మమైవాంసో జీవలోకి జీవభూత సనాతన, మీరు వేరు కాదు నా నుండి, నేనే మీరు, మీరే నేను, నేను మీరు ఒక్కటే అన్న సత్యాన్ని గుర్తించండి అన్నారు. దీనికి ఒక చిన్న ఉదాహరణగా మనకి కస్తూరి గారు రచించిన ప్రేమ కథా స్రవంతి లవింగ్ గాడ్ సిరీస్ లో ఒక చక్కటి ఉదాహరణ ఉంది. ఒకసారి టడ్మన్ అనే ఒక విదేశీయుడు స్వామి దగ్గరికి స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్లేట స్వామి గదికి. అక్కడే కస్తూరి గారు కూడా ఉండి ఏదో సనాతన సారథి గురించి చర్చిస్తున్నారు. ఇంతలో టడ్మన్ ని చూసి స్వామి చక్కగా పలకరిస్తూ నవ్వుతూ, ఏం టడ్మన్, చాలా తాజాగా ఆరోగ్యంగా కనిపిస్తున్నావే నువ్వు అన్నారట. దానికి అతను ఎంతో మురిసిపోయి మళ్లీ తిరిగి, అదే స్థాయిలో మీరు కూడా చాలా ఆరోగ్యంగా తాజాగా అందంగా కనిపిస్తున్నారు స్వామి అన్నట. ఆహా, అలాగా, అయితే మరి కస్తూర్ ఎలా కనిపిస్తున్నాడు అన్నారట. అనుకోని రకంగా స్వామి నుండి ఈ ప్రశ్న వచ్చేసరికి టడ్మన్ ఒక్కసారిగా కాస్త తడబడుతూ, కస్తూరి గారు కూడా ఆరోగ్యంగా చాలా అందంగా ఉన్నారు స్వామి అన్నారట. వెంటనే స్వామి ఆ హాస్యభరితమైన సందేశాన్ని సందర్భాన్ని చక్కగా ఒక ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లిస్తూ ఒక ప్రపంచానికి మకుటాయమానమైన సందేశం ఇచ్చారు. అదేమిటంటే, టడ్మన్, నువ్వు అందంగా ఉన్నావు, నేను అందంగా ఉన్నాను, మన కస్తూరి కూడా అదేవిధంగా ఆరోగ్యంగా చాలా అందంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా, మీరంతా నా ప్రతిబింబాలు కాబట్టి అన్నారు స్వామి. యుర్ ఆల్ ద వెరీ రిఫ్లెక్షన్స్ ఆఫ్ మీ అండ్ మీ అలోన్. అంటే మీరంతా కూడా ఎవరో వేరనుకోకండి, నా యొక్క అంశలే, నా అంశే ఒక్కొక్కటిగా మీలో 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 ప్రతిబింబిస్తూ ఉండడం వల్ల మీరంతా నా ప్రతిబింబాలే. అందుకే ఏ శక్తి అయితే, ఏ ఆధ్యాత్మిక శక్తి అయితే నాలో ఇమిడి ఉందో, ఏ విచారణ అయితే నాలో ఇమిడి ఉందో, ఏ సత్యాన్నైతే నేను తెలుసుకున్నాను, అంటే నేను భగవంతుడు అన్న విషయం నాకు తెలుసు, మీరు భగవంతుడు అన్న విషయం మీకు తెలియదు, అందుకే నేను మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా ప్రేమాత్మ స్వరూపులారా అని, దివ్యాత్మ స్వరూపులారా, బంగారు అని సంబోధిస్తూ ఉంటాను. ఆ విషయాన్ని ఎరుకపరిచే వ్యవస్థ ఏదైతే ఉందో అదే ఎడ్యుకేర్ అని చెప్తూ స్వామి ఈ చక్కటి సన్నివేశాన్ని చెప్పారు. ఈ ఎడ్యుకేర్ ని సాధించాలి అంటే మానవుడు ముందు తనని మనిషిగా తాను గుర్తించుకోవాలి. అనేకమైన 84 లక్షల జీవరాశుల్లో తాను ఒకడిని అనుకోకుండా తాను పశువే, ఎంతకాలం పశువు, ఆ పాశవికమైన ప్రవృత్తి ఉన్నంత వరకు. అంటే పాశవిక ప్రవృత్తి అంటే ఏదో వేటాడడం, హింసించడం, లేకపోతే భయపడడం, ఇది కాదు. పాశానికి లొంగి ఉండడం, బంధింపబడడం, అటాచ్మెంట్. ఎప్పుడైతే ఒక పాశానికి తాను బంధింపబడి ఉంటాడో, తాను దీనికి సొంతం అనుకుని, లేదా ఫలానాది నాకు సొంతం అనుకుని, ఆ కనబడని తాడు ఏదైతే తనకు తాను తగిలించుకుని తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడో, అంతకాలం తాను పశువుగా ఉన్నట్టే మానవుడుగా పరిగణింపబడడు అంటారు స్వామి. అందుకే ఆహార నిద్ర భయమైధునాని సామాన్యమేతత్ పశుభిర్నరాణాం అంటారు ఆదిశంకరాచార్యుల వారు. ఈ ఆహార నిద్ర భయమైధునాలన్నీ కూడా పశుపక్షాదులందరికీ 84 లక్షల జీవరాశులకి సమానమే, కాని మనిషిని వీటి నుండి ఉన్నతంగా, వేరుగా, ప్రత్యేకంగా, విభిన్నంగా, విలక్షణంగా నిలబడుతున్నది ఏది ఉంది అంటే జ్ఞానం. ఆ జ్ఞానం తాను తెలుసుకోగల శక్తి తానికి ఉన్నప్పటికీ కూడా ఈ ఇందాక స్వామి చెప్పినట్టు నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయుడుదాకా హద్దును పద్దు లేక ఏ పెద్ద సుఖంబు కోరి యాతన పడుతున్నావో ఆ అరవింద దళాక్షుని విస్మరించేని, ఆ జ్ఞానాన్ని తాను ఉన్నట్లుగా గుర్తించుకోకపోవడం వల్ల, అంటే ఎడ్యుకేర్ అన్న ఒక ఎలిమెంట్ మిస్ అవుతుండడం వల్ల తాను ఆ పాశవిక స్థాయిలోనే, పశు స్థాయిలోనే ఉండిపోతున్నాడు మానవుడు. దీనికి ముఖ్యంగా ఆహార విహారాలు రెండూ కూడా తాను జాగ్రత్త పడాలి. ఆహారం సాత్విక ఆహారం తీసుకోవాలి. విహారం ఎల్లడలా కూడా తన కాళ్లు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి తీసుకెళ్లిపోవడం కాదు, రెండు కాళ్లను ఇచ్చినది ఎందుకు తెలుసా, సందులు గొందులు తిరిగేటందులకు కాదు, ఆ పరమేశ్వరుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసేటందుకు అంటారు స్వామి. కాబట్టి తన పంచేంద్రియాలతోనూ కూడా సాత్విక ఆహారాన్ని స్వీకరించి తన విహారాలను ఎప్పుడూ కూడా ఒక పరీక్షించుకుంటూ, తాను ఎక్కడ ఉన్నాను, ఎవరి కంపెనీలో ఉన్నాను, సాంగత్యం ఎలా ఉంది, సత్సంగంలో ఉన్నానా లేదా, తన ఆలోచన ధోరణి ఎలా ఉంది, వీటన్నిటినీ కూడా క్రమబద్ధీకరించుకుని సాధన మొదలు పెట్టినట్లకైతే ఏనాటికైనా కూడా మానవుడు నేను భగవంతుణ్ణి అన్న స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. అది ఈ ఎడ్యుకేర్ చెప్పే విధానం అంటారు. ఎడ్యుకేషన్ అనేది వ్యక్తిగత వికాసానికి సంబంధించిందైతే, ఎడ్యుకేర్ అనేది వ్యక్తిత్వ వికాసానికి సంబంధించింది అని మనం ఈ అంశాన్ని గనక మనం చెప్పుకున్నట్లయితే, ఇక వీటిలో ముఖ్యమైనవి సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసల ఆచరణ. ఎన్నో మానవతా విలువలు ఉన్నప్పటికీ కూడా ఈ సత్యం అనేది అన్నిటికీ కూడా ఒక మూలస్థానంగా ఏర్పడింది. ఒకే ఒక సూర్యుని తేజస్సు తెల్లని తేజస్సు ఒక ప్రిజం ద్వారా వెళ్లి ఏడు రంగులుగా ఏ రకంగానైతే విడిపోతోందో అదేవిధంగా ఈ సత్యం అనే ఒక్క చక్కటి మానవతా విలువ మీద మిగిలిన అన్ని విలువలు ఆధారపడి ఉన్నాయి అంటారు స్వామి. ఏకం సత్ విపురా బహుధా వదంతి, సత్యం నాస్తి పరోధర్మ, ఈ సత్యాన్ని మించిన ధర్మం లేదు, సత్యము ధర్మము ఎప్పుడూ కూడా చేయి చేయి కలుపుకుంటూ ప్రయాణం చెయ్యాలి అంటారు. అందుకే అన్నిటికీ సత్యమే మూలం. నాస్తి విద్యాపరం చక్షుః, నాస్తి సత్యం పరంతపః అంటోంది కదా సుభాషితం. ఇక ఈ విషయం చెప్పుకున్నాక మరి సత్యధర్మ శాంతి ప్రేమలు లేకున్నా ఏం జరుగుతోందో స్వామి ఒక చక్కటి పద్యం ద్వారా చెప్తున్నారు. ఎన్ని ఉన్నప్పటికీ పదవులున్నా సుఖాలున్నా సంపదలున్నా చక్కటి విద్యావంతులైనప్పటికీ కూడా ఈ సత్యధర్మ శాంతి ప్రేమలు లేకున్నా ఏం జరుగుతోందో మనం ఇప్పుడు స్వామి పద్యం ద్వారా విందాం.
శాంతులు లేకున్నా సత్య ధర్మ ప్రేమ, శాంతులు లేకున్నా చదువులనియు నేర్చి విలువ సున్నా, సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా విద్యలన్నీ నేర్చి విలువ సున్నా, సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్నా దాన ధర్మాలు సత్యగత సున్నా, సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్నా పదవులన్నీ చేసి ఫలము సున్న, సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్నా బహుళ సత్కార్య లాభంబు సున్న, ఈ సనాతన ధర్మహర్మ్యంబు నిలువా గుణములు ఇవి నాలుగు పునాది గోడలప్ప, గుణములివి నాలుగు పునాది గోడలప్ప, ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు, ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులరా, సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులరా.
మరికొన్ని విశేషాలు ఇప్పుడు ఈ ప్రసంగంలో స్వామి ఏం చెప్పారో విందామా.
సత్యము అంటే కేవలము చూచింది చూచినట్టు, చెప్పింది చెప్పినట్టు, విన్నది విన్నట్టు చేయటం మాత్రమే కాదు సత్యం. అవి అంతర్భావం నుంచి ఆవిర్భవించేటువంటి దేనికి కూడాను దాని ఒక విధమైనటువంటి లక్ష్యం చేయదు. సత్యాన్ని సాధించినటువంటి వారు లోకంలో ఎక్కువగా కనిపించరు. సత్యము అందరికీ కనిపించేటువంటి ఒక పదార్థం కాదు. హృదయం నుంచి మనకు శ్వాస ఏ విధంగా వస్తుందో అదే విధంగానే సత్యము అనేటువంటిది మన హృదయం నుంచి ఆవిర్భవించాలి. అప్పుడే మనకు ఆ సత్యం పలికినాము అనేటువంటి తృప్తి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, అది మార్పు చెందినటువంటిది కాదు. ట్రూత్ ఈజ్ పర్మనెంట్, ఇది మధ్య మధ్య మార్పు చెందేటువంటిది కాదు. కనుకని మొట్టమొదట గీతలో సత్యమే ప్రధానము అని చెప్పి చెప్పాడు. అదే ఫండమెంటల్. ఆ సత్యాన్ని మనం ఆధారంగా తీసుకున్నప్పుడే దాని నుంచి ఒక విధమైనటువంటి యొక్క ధర్మము ఏర్పడుతుంది. మానవుడు చేయవలసినటువంటి యొక్క కర్తవ్యం ఏమిటి, మానవు యొక్క ప్రవర్తన ఏమిటి అనేటువంటిది ఆ సత్యమే మనకు ప్రబోధిస్తుంది. సత్యం యొక్క ప్రతిబింబమే ధర్మము. కనుక ఈ రైట్నెస్ సత్యంతో చేరినప్పుడు రెండు విధాల ఒక విధమైన శాంతి ఏర్పడుతుంది. సత్యం వేరు ధర్మం వేరు అయినప్పుడే మనలో శాంతి ఉండదు. సత్యంతో ధర్మం చేరినప్పుడే ఇది నిజమైన శాంతి. కనుక ఇదే నిజమైన శాంతి. శాంతి ఎక్కడనో ఉన్నది, ఎక్కడనో సంపాదించాలి అనేటువంటి భ్రాంతి కేవలం ఒక పిచ్చి భ్రాంతియే. పీస్ అనేటువంటిది సపరేట్ గా లేదు ఈ లెక్క జగత్తులో. సత్యధర్మం చేరినప్పుడే ఇక్కడ పీస్ వస్తుంది. ఈ సత్యధర్మం రెండు వేరు వేరు అయినప్పుడు అక్కడ పీస్ ఉండదు, పీసెస్ అవుతుంది. కనుక ఈ పీస్ ఏర్పడినప్పుడే తనలో ఒక విధమైనటువంటి ప్రేమ ఆవిర్భవిస్తుంది. పీస్ కు ప్రేమకు సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంది. మనం ప్రేమించినట్టుగా మనం నటిస్తున్నాం కానీ అన్ని విధములుగా కూడా మనం యాక్షన్ చేస్తున్నాం కానీ అది నిజమైన ప్రేమ కాదు. ఇది కేవలము ఒక విధమైన శాంతితో చేరినప్పుడే ఈ ప్రేమకు నిజమైనటువంటి ప్రాణం లభిస్తుంది. ఈ ప్రేమ లభించినా మనకు అహింస, ఎవరిని హింస చేయరు. లవ్ ఈజ్ ఎవరి వేర్. ప్రేమ ఎన్ని వైపులా ఉంటున్నది, అందరి ఎందు ఉంటున్నది. ప్రేమకు ఒక విధమైనటువంటి ప్రధాన స్థానము, ప్రధాన రూపము, ప్రధాన క్రియలు లేవు. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. కనుక ఆ ప్రేమనే ఉండే మనము నిజమైనటువంటిగా దైవంగా భావించాలి. దీనిని ఎజుకేయర్ అన్నారు. సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, వీటిని ఎజుకేయర్ అన్నారు. కామక్రోధ లోపమోహ మనోచర్యములు ఇవి ఎడ్యుకేషన్ తో చేరినవి. ఇవన్నీ విధమైనటువంటి ప్రాకృతమైనటువంటి లక్షణములు. కాని ప్రపంచమునికి ఎట్టి సంబంధము లేనటువంటి ఒక నిజమైనటువంటిది ఎడ్యుకేయర్. ఇవి సత్యం అనేటువంటిది ఎక్కడి నుంచి చదివావు? ఇది ఒక అక్షరంతో నేర్చుకున్నటువంటిది కాదు, ఆత్మ నుంచి ఆవిర్భవించినటువంటిది. సత్యం అనేటువంటిది మనలో ఎప్పుడు స్వరూపంగా ఉంటుందో అది అన్ని విధాలా శాంతిని చేకూరుస్తుంది. ధర్మం కూడా అందులోనే ఆవిర్భవిస్తుంది.
అది సత్యసారం గురించి సత్యవ్రతుడు, సత్య సనాతనుడు ప్రవచించిన దివ్య ప్రసంగం. అసలు మరి సత్యం అంటే ఏమిటి? సత్యం అంటే మనలో చాలా మంది లౌకికమైన సత్యం అనుకుంటాం. లౌకికమైన దాన్ని నిజం అంటారు. అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది నిజం, రోజు చూస్తుంటాం కాబట్టి. కానీ సూర్యుడు ఉదయించడం, అస్తమించడం అనేది నిజమా? భౌగోళిక శాస్త్రం తెలిసిన వాళ్ళు ఎవరికైనా అది నిజం కాదని తెలుసు. ఖగోళ శాస్త్రం తెలిసిన వాళ్ళు ఎవరికైనా కూడా అది నిజం కాదని తెలుసు. ఎందుకంటే సూర్యుడు ఉదయించడం, అస్తమించడం అనేది ఉండదు కాబట్టి. సూర్యుడు ఎప్పుడూ ఉంటాడు కాబట్టి సూర్యుడు సత్యం. ఈ ఉదయాస్తమాలు అనేవి కంటికి కనిపించేవి నిజం. కాబట్టి స్వామి లౌకికమైన సత్యాన్ని ఆధారంగా చేసుకుని జీవితాన్ని గడపొద్దు అంటారు. మరి సత్యం అంటే ఏమిటి? ట్రూత్ ఈజ్ పర్మనెంట్ అన్నారు. సత్యం శాశ్వతమైనది. త్రికాలాబాధ్యం సత్యం అంటే త్రికాలాల్లోనూ మారనటువంటిది. త్రికాలాల్లోనూ మారనటువంటి సత్యాన్ని ఏమన్నారు అంటే దాన్నే వేదాంతం బ్రహ్మ అంటోంది, లేదా ఆత్మ అంటోంది. దాన్నే అహం బ్రహ్మాస్మి. ఇందులో ఎవరు సత్యము అంటే నేను అన్న భావన ఏదైతే ఉందో అది సత్యం. ఆ నేననేది ఎప్పటికే ఉంటుంది. మరి ఈ సత్యాన్ని ఎలా గ్రహించాలి అంటే, ఈ సత్యాన్ని గ్రహించాలన్నా కూడా ఏవైతే మనం మానవతా విలువలు, అంతర్భావములు అనుకుంటున్నామో ఆ సత్యాన్నే పట్టుకోవాలి అని చెప్తున్నారు స్వామి. ఆ సత్యంతో పాటు ధర్మాన్ని కూడా ఆచరించాలి. ఇందాక మనం ప్రథమాంకంలో చెప్పుకున్నట్టు ఈ సత్యం నుండే మిగిలిన అంతర్భావాలన్నీ కూడా, మిగిలిన మానవతా విలువలన్నీ కూడా ఎలాగైతే రిఫ్రాక్ట్ అయి బయటకు వస్తున్నాయో, డిస్పర్స్ అవుతున్నాయో, అదేవిధంగా ఈ సత్యధర్మాలు రెండు పరస్పరం చేయి చేయి కలుపుకుని పయనించాలి అంటారు స్వామి. దీనికి ఉదాహరణగా స్వామి అనేక దివ్య ప్రసంగాల్లో ఎన్నో కథల్ని చెప్పారు. ఉదాహరణకి మీ అందరికీ తెలిసిందే, ఒక ఋషి తన యుక్తితో ఒక లేడిని కాపాడుతాడు. చూసిన కళ్ళు చెప్పలేవు, చెప్పే నోరు చూడలేదు అని సత్యాన్ని చక్కగా పలికి దాన్ని ధర్మంగా మలుచుకుంటాడు. అందుకే సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యం అప్రియం, సత్యంచ నానృతం బ్రూయాత్, ఏతద్ ధర్మం సనాతనం అంటోంది వేదం. ఎందుకంటే సత్యాన్నే పలకాలి, ప్రియమైంది పలకాలి. అలాగని ప్రియం కదా అని అసత్యాన్ని పలకకూడదు. అదే విధంగా ఈ సత్యాన్నే పలుకుతున్నాను కదా అని ఎదుటివారికి అప్రియమైనది, వాళ్ళని హేళన చేసేది, వాళ్ళని బాధ పెట్టేది కూడా చెప్పకూడదు. ఇలాంటి కత్తి మీద సాము లాంటి వ్యవహారాన్ని నడుపుకుంటూ రావడమే మనం సత్యాన్ని కాపాడడం. కానీ ఇది ప్రారంభంలో కష్టంగా అనిపించవచ్చు, ఎందుకంటే మనకి అలవాటు లేని పనిని ఏదైనా అలవాటు చేసుకునే క్రమంలో అది ఎంత సులభ సాధ్యమైనప్పటికీ కూడా కష్టంగా తోస్తుంది కాబట్టి. కాని కాలక్రమేణా ఎప్పుడైతే దీన్ని అభ్యాసం చేస్తూ ఉంటామో, అభ్యాసం కూస విద్య అన్నట్లుగా, ఈ సత్యాన్ని పలకడం అనేది ఇంత తేలికైన వ్యవహారమా, దీనిలో ఇంత ఆనందం ఉందా, ఇది ధర్మంగా ఇలా మలచబడి నన్ను నా వ్యక్తిత్వాన్ని ఇలా తీర్చిదిద్దుతోందా అనే భావన ప్రతి ఒక్క సాధకుల్లో కూడా కలిగి తీరుతుంది. అదేవిధంగా స్వామి మరొక చక్కని కథను కూడా చెప్తారు. దూర్వాస మహర్షి పాండవుల్ని తన కింద గోతిలో కూర్చోబెట్టి కౌరవులు అడగగానే అదే విషయాన్ని తీవ్ర స్వరంతో పలికి పాండవుల్ని రక్షించడం అనే ధర్మాన్ని పాటించాడు. అలాగే తండ్రికిచ్చిన మాటను ఆ సత్యంగా నిలబెట్టడం కోసం తాను ధర్మానికి కట్టుబడి 14 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తాడు రాముడు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అని యుగాలు మారిన ఆ సత్యవాక్య పరిపాలకుణ్ణి ధర్మమూర్తిగా భారతీయులందరి హృదయాల్లో కూడా శాశ్వత మూర్తిమత్వం సిద్ధింపచేసుకున్నాడు అతను. కాబట్టి సత్యాన్ని పలకడం అంటే ఏదో చూసింది చూసినట్టు చెప్పడం, విన్నది విన్నట్టు చెప్పడం కాదు. ప్రతి ఒక్కరికీ కూడా విచక్షణ అనే ఒక అద్భుతమైన పరికరాన్ని, సాధనాన్ని, ఉపకరణాన్ని మానవులకి మాత్రమే నిక్షిప్తం చేశాడు భగవంతుడు. ఆ విచక్షణ అనే ఉపకరణాన్ని ఉపయోగించినప్పుడు ఏ సత్యాన్ని పలకాలి, ఎటువంటప్పుడు సత్యం గ్రహించినప్పటికీ మౌనంగా ఉండిపోవాలి, ఏ సత్యం పలికితే ధర్మానికి దారితీస్తుంది, ఏ సత్యాన్ని దాచిపుచ్చడం వల్ల ధర్మం నిలబెడుతుంది అనే ఒక విచక్షణని కూడా మానవులకు ప్రసాదించాడు కాబట్టి అలాంటి వాళ్లనే ఉత్తములు అంటోంది సుభాషితం. దైవాధీనం జగత్ సర్వం, సత్యాధీనంతో దైవతం, తత్ సత్యం ఉత్తమాధీనం, ఉత్తమ పరదేవతాహ. కాబట్టి ఆ సత్యసారాన్ని తెలుసుకోమంటున్నారు స్వామి. ఏదో నేను ఎప్పుడూ కూడా నేను సత్యవాక్య పరిపాలకుణ్ణి, సత్య హరిశ్చంద్రుడంతటి వాణ్ణి, నేను నిజమే చెప్తాను అని కాకుండా ఆ సత్యధర్మాలు ఎప్పుడూ కూడా చెయ్యి చెయ్యి కలుపుకుని వెళ్లినప్పుడే దానిలో శాంతి అనేది ఉదయిస్తుంది. రాముడు సత్యానికి ధర్మానికి కట్టుబడ్డాడు కాబట్టే అడవిలో అన్నేళ్లు గడిపినప్పటికీ కూడా ఎక్కడా అశాంతిని దరిచేరనీయలేదు. తన తోటి వారి పట్ల, తనతో నివసిస్తున్న జంతువుల పట్ల, పశుపక్షాదుల పట్ల ప్రేమను కురిపించాడు. సత్యధర్మాల కారణంగానే శాంతి ప్రేమలు ఉదయిస్తాయి అంటారు స్వామి. అందుకే ఆ సత్యసారాన్ని మనం తెలుసుకోవాలి అంటే సత్యసారము తెలుసుకోరన్నా అంటూ స్వామి ఏం చెప్తున్నారో ఇప్పుడు విందాం.
సత్యసారము తెలుసుకోరన్నా, సత్యసారము తెలుసుకోరన్నా, ఈ తత్వమెరిగి జన్మముందన్నా. సత్యసారము తెలుసుకోరన్నా, ఈ ధర్మమెరిగి మర్మముందన్నా. పామరత్వము పాడు చేసి నీ మనిష్యలు నెత్తి నిలిపి, పామరత్వము ఇంత తెలుసుకోలేకుండా పోతే ఎట్లా? సత్యసారము తెలుసుకోరన్నా, సత్యసారము దేహభావము వీడరోరన్నా, నీవు దేహభావము అందమెందును ఇందు లేదన్నా, అందమెందును ఇందు లేదన్నా. అందమైన ఆత్మ విడచి నింద్యమైన ఆము చేకుని, అందమైన ఆత్మ విడచి నింద్యమైన తనువు లేనని, అందమైన ఆత్మ విడచి నింద్యమైన తనువు లేనని తలపు వీడి కాసి తంబుగా తత్వభావము ఎరుగన్నా, సత్యసారము తెలుసుకోరన్నా.
అది సత్యసారం తెలుసుకోరన్నా అంటూ స్వామి చక్కని పాట ద్వారా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టిన చందాన్ని వివరించారు కదా. ఇక ఇప్పుడు వినబోయే ప్రసంగంలో అసలు ఈ ఎడ్యుకేర్ అంటే ఏమిటో తేటతెల్లం చేస్తూ, మన అంతరాత్మను మించిన అధ్యాపకుడు లేడంటూ స్వామి చక్కటి అవగాహన కలిగించారు. విందామా మరి.
విద్యార్థులారా, చాలా మంది సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస అనేటువంటిది అంతర్భావములుగా భావించుకోవటం లేదు. ఇవే ఆధారమైనటువంటి యొక్క పునాదులు. అవి లేకపోతే ఈ బయట చదువులన్నీ కూడాను వ్యర్థములైనటువంటివి. చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిలి తన్నెరుగుడు మందమతుడు. సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్నా మానవుని యొక్క హృదయమే కాదు. కనుక మన మొట్టమొదట ఈ సత్యమనేటువంటిది మంది కాదు, భగవంతుడు ఇచ్చేటువంటి గిఫ్ట్. అది అందరి ఎందు ఉంటున్నది, అందరికీ ఇచ్చాడు. కానీ కొందరు గుర్తించగలరు, కొంత గుర్తించలేరు. కానీ మరికొందరు ఈ సత్యం అనేటువంటిది ప్రాకృతమైనది కానీ ఆధ్యాత్మికం కాదు అనేటువంటిదిగా భావిస్తున్నారు. కనుక ట్రూత్ అనేటువంటిది ఇది ఒకరి నుంచి నేర్చుకునేది కాదు, ఇక ఒకరు చెప్తే వినేటువంటిది కాదు. కనుక సత్యం మొట్టమొదటి మనము హృదయమునందు ప్రతిష్ఠించుకోవాలి. సత్యం మనం డెవలప్ చేస్తేమే దీని ఫలితమే ప్రేమ. ఆ ప్రేమనే ఈ యొక్క సత్యం యొక్క ఫలము. ఈ సత్యం అనేటువంటిది నుంచి ప్రేమ వచ్చి ప్రేమ రూపంలో అహింస అభివృద్ధి అవుతుంది. బుద్ధుడు కేవలము అహింసను సాధించాలని పోయాడు. ఎక్కడ ఉంది ఈ అసత్యం? వెతికి 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 కట్టె కనపడికి చీచీచి, నేను నా దగ్గర ఉన్నటువంటి దాన్ని నేను వదలికొని ఇక్కడ దానిలో వెతుకుతున్నాను. ఐ ఆమ్ ట్రూత్. ఈ ట్రూతే అహింస అంతా కూడాను పోషిస్తూ వచ్చింది. కనుక నాన్ వైలెన్స్ అనేటువంటిది ఈ ప్రేమ లేనటువంటి వారికి ఇదంతా ఆవిర్భవిస్తుంది. కనుక చదువు చదివినందు మాత్రమే మనము అన్ని నేర్చుకున్నామని భావించరాదు. చదువులు అన్నీ చదివి చాలా వివేకి అయి మగిలి తన్నెరుగడు మందవంతుడు. నేను చదివితేనను గర్వమేద దేని చదివావు? ప్రపంచంలో ఎవరో వర్ణించినటువంటి యొక్క వర్ణనంతా కూడా నీవు చదివావు. దీనికి ఒక గురువు ఉంటున్నాడు, అంటే ఒక టీచర్. ఆ టీచర్ వల్ల వచ్చినటువంటిది అది ఎడ్యుకేర్ కాదు. కానీ ఎవరు నీ టీచరు? నీ ఆత్మనే నీ టీచరు. ఆ సెల్ఫ్ నుంచినే సర్వమును ఆవిర్భవిస్తున్నది. సత్యమునందుండే సర్వము సృష్టించే, సత్యమునందు అడగే సర్వ సృష్టి. శుద్ధ సత్వం అది చూడరయ్యా. అందరి మాటలు వింటున్నాము, అందరి పదములు వింటున్నాము, అన్ని రకములైనటువంటి చదువులు చదువుతున్నాము. కాని ఎన్ని చదువులు చదివినప్పటికీ నిజమైనటువంటి చదువు ఆ ఎడ్యుకేరే. ఎడ్యుకేర్ కలిగినటువంటి వాడు ఎడ్యుకేషన్ పైన ఏమాత్రం కూడా అభిరుచి రాదు. కానీ మనం ఎడ్యుకేషన్ చదివినామని మనం అనేక రకములైనటువంటి యొక్క గర్వములతో మనం తిరుగుతున్నాము. విద్యార్థులారా, అధ్యాపకులారా, అధ్యాపకులు కూడా దీనిని చక్కగా గుర్తించాలి. నేను ఫిజిక్స్ లో, నేను కెమిస్ట్రీలో, నేను బాటనీలో, నేను జువాలజీలో అన్నిట్లో కూడా ప్రసిద్ధిగాంచిన వాడిని అని మీరు భావిస్తూ ఉంటారు. అవంతా ఒక సబ్జెక్ట్స్ కానీ ఆబ్జెక్ట్స్ కాదు. కానీ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఆబ్జెక్ట్స్ వచ్చేటటువంటిది, దీనికి సాటి మరొకటి లేదు. లోపల నుంచి లాగేటువంటిది, లోపల నుంచి నెట్టేటువంటిది ఆ ఎడ్యుకేషన్. నీలో ఒక ఆనందం ఉట్టిపడింది, కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ పైప్ నుంచి తెచ్చిపెట్టారా? పైప్స్ నుంచి ఏమైనా తెచ్చిపెట్టారా? కాదు కాదు, ఆనందం సహజంగా లభించేటువంటిది. కనుక లౌకిక చదువుకును ఆధ్యాత్మిక చదువుకును చాలా వ్యత్యాసం ఉన్నది. అయితే ఆధ్యాత్మిక చదువు అత్యవసరమని చెప్పి అనుకున్నప్పుడు ఈ లౌకిక చదువును వదలకూడదు. కానీ ఇది కూడా, ఇది నెగటివ్, అది పాజిటివ్. ఇప్పుడు జగత్తులో జీవించేటువంటి వారు ప్రతి ఒక్కరు కూడాను జగత్ చదివే చదివారాయి. ఇది లేకుండా పోయినా ఈ ఎడ్యుకేషన్ అనేటువంటి యొక్క అంతర్భావము మనకు అర్థం కాదు. కానీ ఒకటి మాత్రం గుర్తించాలి, అన్నింటినీ భగవంతుడే అందిస్తున్నాడు. లౌకికమైనటువంటిది పక్కకు తోచి ఉంటానికి వీలు కాదు. మళ్లీ నాయజీ కూడా ఉండాలి, ప్రకటన ఉంటున్నాడు విరి అనిపించాను. అది ప్రాపంచికంగా పెట్టినటువంటి పేరు, అమ్మా నాన్నలు ఇచ్చినటువంటి పేరు, కానీ తాను తెచ్చుకున్నటువంటిది కాదు. ఇది పుట్టినది కాదు, పుట్టినది తల్లిదండ్రులకు దేహం మాత్రమే. కాని గిరి అనేటువంటి పేరు పెట్టినది కాని పుట్టినది కాదు. కాబట్టి దేహము ఒక నెగటివ్, ఆ నెగటివ్ను ఉపయోగించుకోవటానికి ఈ పాజిటివ్ అనేటువంటిది ఒకటి పేరు గుర్తుపెట్టారు. ఇప్పుడు గిరి అనేటువంటిది పేరు పెట్టినప్పుడే గిరి లేచి వస్తాడు. అంతేకాని లేకపోతే అందరికీ పేరు ఎవరో పెట్టారని చెప్పి అందరినీ గిరి అని చెప్పడానికి వీలు కాదు. కానీ దేహములు వేరు వేరైనప్పుడు, దేహి వేరు వేరుగా ఉన్నప్పుడు అన్ని రకములైనటువంటి యొక్క సమత్వము ఆత్మతత్వం ఒక్కటే. కనుక ఎవరిని పిలిచినప్పటికీ నేను పలాని వాడిని, నేను పలాని వాడిని, పలాని వాడిని అని ఒక పేరు పెట్టి అడ్రస్ ఇచ్చేసిస్తారు కాదు. నిన్ను ఎవరైనా పిలిచినప్పుడు నీ పేరేం పేరే ఉంటే అయామాయి, ఎందుకంటే నాకు ఈ దేహానికి పెట్టిన పేరు కాదు. నేను ఎవ్వరు ఏ విధంగా పిలిచినప్పటికీ అందరి ఎందు తానే ఉండేది. ఈశావాస్యం విధం సర్వము, ఈశ్వర సర్వభూతారాము, అన్ని భూతములయో ఉన్నటువంటి ఒక ఈశ్వర తత్వానికి ఏ పేరు పెట్టగలరు? కనుక మీకు ఏదో ఒకటి గుర్తు, ఈ ప్రపంచ గుర్తు కోసమని లౌకికమైన పేర్లు పెడుతున్నారు. దీనికోసమని మనము ఇది ప్రత్యేకంగా మనం ఒక వ్యక్తిగతంగా భావించకూడదు. ఇది చదువు కూడాను, అవి కూడాను మనము చదివినటువంటివే కానీ వచ్చినటువంటివి కాదు. మనం నేర్చుకున్నటువంటి విద్యనే మనం సరిగా రాయలేము. కనుక ఇవన్నీ నేర్చుకున్నటువంటివి అన్ని కూడాను కొన్ని ఆర్టిఫిషియల్లీ. కొంతమంది ఇంగ్లీషు చాలా మంచి ప్రొనౌన్సియేషన్ గా మాట్లాడాలంట. కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఎవరు చెప్పగలరు? ఏదో కొన్ని నేర్చుకున్న వాటిని బట్టి వారు చెప్పగలరే, కాని కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అనేటువంటిది ఇది కేవలం దైవం నుంచి వచ్చేటువంటిది. కనుక అదొక్కటే ఆత్మ. కనుక నేను నీవెవరు అంటే ఆత్మ అంటారు, నేను అంటాము. కనుక విద్యార్థులారా, భౌతికమైనటువంటి విద్యను మీరు ఎన్ని నేర్చినప్పటికీ, ఎంత పిహెచ్డీలు తీసినప్పటికీ, కానీ నీ నిజ పేరును మాత్రము మరవకూడదు. అది ఆధారంగా చేసుకుని ఈ యొక్క పిహెచ్డీలు అంతా వస్తున్నాయి. ఈ లోపల ఉన్నటువంటి యొక్క ఎడ్యుకేషన్ ఆధారం లేకుండా నువ్వు ఏ దాన్ని కూడా పొందలేవు. ఇది ఫండమెంటల్. ఇది ఫండమెంటల్ అనేటువంటి దాన్ని వదిలి ఈ లౌకికమైనటువంటి దాన్ని ఆధారం ఏమాత్రం తీసుకోకూడదు.
అది కాబట్టి సత్యధర్మాల ఆచరణ ద్వారా మాత్రమే శాంతి ఆవిర్భవిస్తుంది అన్నారు స్వామి. అందు ఉదాహరణగా బుద్ధ భగవానుడి కథని కూడా చెప్పారు. బుద్ధుడు తాను అహింసావాదినని, అహింసను గుర్తించడానికి, అహింసను పెంపొందించుకోవడానికి ప్రయత్నించి ఎంతో శోధన చేసి తన మీద తాను ఎన్నో ప్రయోగాలు చేసుకుని ఒకచోట ఏకాంతంగా కూర్చుని తపస్సు ఆచరించి తెలుసుకున్న విషయం ఏమిటంటే, ఈ సత్యం నాలోనే ఉంది, ఈ సత్యాన్ని నేను గ్రహించుకోవడానికి ఇంత సమయం పట్టింది, ఆ సత్యాన్ని ఆచరణపూర్వకంగా చేయడమే అహింస అనే గొప్ప సత్యాన్ని గ్రహించి లోకానికి చాటాడు. అందుకే స్వామి ఏం చెప్తారంటే, ఎడ్యుకేర్ అంతా కూడా అంతరాత్మ ప్రబోధం. అదెక్కడో బయట నుండి ఎక్కడో పుస్తకాల్లో ఉన్నది, లోకంలో ఉన్నది తీసుకొచ్చి నిక్షిప్తం చేయవలసిన, తిరిగి పెంపొందించుకోవాల్సిన అవసరం లేదో. అది అందులోనే, నీలోనే నిక్షిప్తం చేయబడింది. దాన్ని వెలికి తీసి ఆచరణ యోగ్యంగా మలుచుకోవడమే మానవుని కర్తవ్యం అంటూ, అంతరాత్మ కన్న అధ్యాపకుడు లేడు, అరయ కాలమే మీకు పరమగురువు, గ్రంథరాజం మీది ప్రత్యక్ష లోకమే అన్నారు స్వామి. కాబట్టి సత్యంబునందుండి సర్వంబు సృష్టించే ఈ సత్యంలోనే అంతా ఇమిడి ఉంది. ఎడ్యుకేషన్ అంతా కూడా సబ్జెక్ట్ ఓరియంటెడ్, అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఈ స్టాటిస్టిక్స్, లెక్కలు, ఇలాగా భౌతిక శాస్త్రం, ఇదంతా కూడా సబ్జెక్ట్ ఓరియంటెడ్, కొన్ని విషయాల్ని మాత్రమే కేంద్రీకరించబడుతుంది. కానీ ఎడ్యుకేర్ అనేది ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటారు స్వామి. అంటే ఆబ్జెక్టివ్, మన జీవితానికి ఒక ఆబ్జెక్టివ్ కావాలి, ఒక ఉద్దేశం కావాలి, దేనికోసం జీవిస్తున్నాము. అనమాచార్యులు వారు అంటారు కదా, నానాటి బతుకు నాటకము, కానక కన్నది కైవల్యము, పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నట్టనడి మీ పని నాటకము, ఎట్టనెదుటాగలది ప్రపంచము, ఆ ప్రపంచాన్ని చూడాలి. కట్టకడపటిది కైవల్యము. ఎందుకంటే ఎదుటనే ఉన్న ప్రపంచంలోనే ఉన్న ఆధ్యాత్మిక శక్తిని గుర్తించాలి. ఆ చివరికి ఏదైతే ఉందో, ఆ సారం ఏదైతే ఉందో, ఆ కైవల్యం అంటే కేవలుడు అన్న జ్ఞానాన్ని గుర్తించడమే, గుర్తింపజేసేదే కైవల్యం. ఆ కైవల్యాన్ని గుర్తించాలి అంటూ ఉంటారు. కాబట్టి అది మన ఆబ్జెక్టివ్ కావాలి. ఇక ఆబ్జెక్ట్ ఏమిటి అంటే ఆనందం. ఎడ్యుకేషన్ వల్ల కలిగేది సంతోషం మాత్రమే, అంటే తాత్కాలికమైన తృష్ణని తీర్చే ఒక రకమైన హ్యాపీనెస్ ని అందిస్తుంది. అంటే సంతోషమైన వాతావరణాన్ని మనకి కొద్ది క్షణాల పాటు లేదా కొద్ది కాలం పాటు కలుగు చేస్తుంది. కానీ ఎడ్యుకేర్ ద్వారా ఏదైతే ఉందో, శాశ్వతత్వమైన ఆనందం, బ్లిస్ ఏదైతే ఉందో, అది మన ఆబ్జెక్ట్ కావాలి అంటారు స్వామి. అందుకే ఇలా ఎక్కువగా ఎడ్యుకేర్ గురించి చెప్తున్నాను కాబట్టి కేవలం ఈ ఆధ్యాత్మిక విద్య అని కానీ లేదా లౌకిక చదువులు ఎందుకు పనికిరావని కానీ నేను చెప్పడం లేదంటారు స్వామి. ఈ ఆధ్యాత్మిక విద్యను అందుకోవాలి అంటే లౌకిక విద్యలు కూడా అవసరమే కొంతవరకు. కానీ అత్యంత ప్రాముఖ్యతనిచ్చి ఇంకా చదవాలి, ఇంకేదో సాధించేయాలి, పీహెచ్డీ చదవాలి, డబుల్ పీహెచ్డీ చెయ్యాలి అనకూడదు. నిజమే పీహెచ్డీ కావాలి నువ్వు, కానీ ఈ పీహెచ్డీ ఏమిటంటే ప్యూర్ హార్టెడ్ డివోటీ, భక్తుడు, చక్కని భక్తుడు కా, హృదయ నైర్మర్యాన్ని పెంపొందించుకో, హృదయ పవిత్రతని పెంచుకో, ఆ పావనత్వాన్ని నీలో పెంపొందించుకో అంటారు స్వామి. ఎందుకంటే హృదయ క్షేత్రం స్వచ్ఛంగా ఉంటేనే ఈ అంతర్భావములు అనేవి మరింత నిర్మలంగా కనిపిస్తాయి. మనం ఎక్కడి నుంచో తెచ్చిపెట్టేది లేదు, అవి బీజప్రాయంగా ఉన్నాయి. వాటిని మహావృక్షాలుగా పెంపొందించుకుని ఈ సామాజిక వ్యవస్థలో వాటికి ఒక మహావృక్షాలుగా, ఆ వృక్ష ఛాయలో నలుగురు సేదదీరే రూపంగా మనల్ని మనం తయారు చేసుకోవాలి. కాబట్టి ఆధ్యాత్మ విద్య విద్యానాం, ఏదైతే బ్రహ్మ విద్య ఉందో ఆ విద్యని అందుకుందికి ఒక రకంగా ఈ ప్రాపంచిక విద్యలు కొంతవరకు దోహదం చేస్తాయి. ఒకటి పాజిటివ్, మరొకటి నెగిటివ్ అయితే ఈ రెండు కలిస్తేనే ఆనందం అనే కరెంటు ఉత్పన్నమవుతుంది అంటారు స్వామి. అందుకే ఈ విషయాన్ని చెప్తూనే ఒక చక్కని పద్యం ద్వారా, సద్విద్య ఉన్నచో సంస్కారం అది అబ్బు అంటూ ఒక చక్కని ముగింపు పద్యాన్ని అందిస్తున్నారు. అదేమిటో మనం విందాం.
సద్విద్య ఉన్నచో ద్వారమబ్బును, సంస్కారమున్నచో జన్మమదియే. సద్విద్య ఉన్నా సౌఖ్యంబు కలుగును, సౌఖ్యంబు కలుగుచో శాంతినుందు. సద్విద్య ఉన్నచో సత్సంగమబ్బును, సంగమబ్బుచో సద్గుణంబు. సద్విద్య ఉన్నచో జన్మ సాఫల్యంబు, జన్మ సాఫల్యంబే జన్మముక్తి. సత్య నిత్యమౌ చదువును చదివినప్పుడే.
మొత్తానికి ఈ ప్రసంగం ద్వారా మనం గ్రహించవలసిన చిట్ట చివరి వాక్యం ఏమిటి అంటే, బాటమ్ లైన్ ఏమిటంటే, 84 లక్షల జీవరాశులు ఉన్నాయి అని చెప్పేది భౌతిక శాస్త్రం, భౌతికమైన ఎడ్యుకేషన్ అయితే 84 లక్షల జీవరాశుల్లో ఉన్న దివ్యత్వం, ఆత్మతత్వం ఒకటే అని తెలిపేదే ఎడ్యుకేర్. ఈశ్వర సర్వభూతానాం ఏకం సత్విప్రా బహుధా వదంతి, ఏకోహం బహుశ్యాం అహం బ్రహ్మాస్మి ఏకం అద్వితీయం బ్రహ్మ అయమాత్మా బ్రహ్మ ఉన్నదొక్కటే, అది తెలుసుకోవడానికి ఉపకరించేదే ఎడ్యుకేర్. జై సాయిరాం.
ఇంత చక్కని కార్యక్రమాన్ని మాకందించిన సాయి ప్రసన్న గారు, శ్రోతలందరి తరఫున మీకు మా ధన్యవాదాలు. శ్రోతలందరూ ఈ కార్యక్రమం ద్వారా స్వామి సందేశాన్ని వింటూ తరించారని భావిస్తూ, ఇంతటితో ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశఝరి కార్యక్రమాన్ని ముగిస్తూ సాయిప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదాశరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష సాయీశ్వర. హరిహి ఓం తత్సత్. శ్రీ సాయీశ్వరార్పణమస్తు. ప్రస్తుతం ప్రశాంతి నిలయంలో సమయం 4:18. మరికొద్దిసేపట్లో మీరు వేదం శిక్షణా తరగతిని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయ్యుండండి.